మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మాకు ఇచ్చిన దినమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించటానికి కృప చూపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి 3 అధ్యాయాలను మనం ముగించుకున్నాం. ఈరోజు 4 అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముందుగా 2-3 వచనాలను ముందుకు తీసుకొని వస్తాను. గతించిన కాలంలో అంటే యేసు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు, క్రైస్తవులము కాక మునుపు, బాప్తీసం తీసుకొనక మునుపు మన జీవితంలో ఏముండేవంటే పోకిరి చేష్టలు ఉండేవి, దురాశలు ఉండేవి. మద్యపానం ఉండేవి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండేవి, త్రాగుబోతుల చిందులు ఉండేవి, విందులు ఉండేవి, చేయదగని విగ్రహ పూజలు ఉండేవి. గడిచిన కాలంలో వీటన్నిటినీ అనుసరించాం. బహుశా అందరి జీవితంలో ఇవన్నీ ఉండకపోవచ్చు, కాని వీటన్నిటిలో ఏదో ఒక దానిలో మాత్రం మనం ఇమిడి ఉన్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వీటన్నిటినీ కూడా. ఒకప్పుడు వీటన్నిటిని అనుసరించారు, కానీ ఇప్పుడొద్దు, ఇప్పుడు వాటిని మీరు ఆపేశారు, మంచిది. ఆలోచించేయండి, యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా ఇంకా వీటిల్లో కొనసాగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు క్రైస్తవ యవనస్తులు ఈ అల్లరితో కూడిన ఆటపాటలకు బహుగా ఆకర్షితులవుతున్నారు. ఎక్కడ రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ ఉంటే అక్కడ ఎగడము, చిందులు, గంతులు వేయడం ఇవన్నీ ఉంటాయి. అక్కడ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ ఉన్నట్లు క్రియేట్ చేస్తారు. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండేటువంటి యవనస్తులను ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీరు గమనిస్తే అక్కడ మహిమంతా కూడా స్టేజి మీద ఉన్న వ్యక్తికే వెళ్తుంది, కానీ దేవునికి వెళ్ళదు. సో వాస్తవానికి ఇవన్నీ ఒకప్పుడు చేశాము, కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం కూడా ఆ రీతిగానే మనం కొనసాగుతున్నామా? అల్లరితో కూడిన ఆటపాటలు, హిందులు. ఈరోజు మనం ఈ క్రిస్మస్ సీజన్, ఫెస్టివల్ సీజన్ చూస్తే మగవాళ్ళు కూడా ఏం తక్కువ పోవడం లేదు. క్షమించండి, నేను పదాన్ని ఉపయోగిస్తున్నాను, వినాయక చవితి నాడు వాళ్ళు ఏ రీతిగా ముందు స్టేజీలు కట్టి డ్యాన్సులు వేస్తారో అదే రీతిగా ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్మస్ మనం కూడా, మన యవ్వన బిడ్డలు కూడా స్టేజీ కట్టి బయట చిందులేస్తూ ఉన్నారు. వ్యత్యాసం ఏంటి? పాట మారిందంటే నాట్యం ఒక్కటే. కాబట్టి ఆలోచించేయండి, వీటన్నిటికీ గతించిన కాలము చాలు, ఇక వద్దు. అది దాని ఒక భావం, ఇక వద్దు. దురాశలు, బాధాకరమైన విషయం ఏంటంటే మనం రక్షించబడి చాలా సంవత్సరాలు గడిచిపోయినా, మనం మందిరానికి వెళ్తున్నా, వాక్యం క్రమముగా వింటున్నా, దీన్ని జయించలేకపోతున్నాం. ప్రభువా, మేము జీవించటానికి తగినంత అని అడగలేకపోతున్నాం. ఇంకా నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు మంచిదే, కానీ నువ్వు ఎంత సహాయం చేస్తున్నావు అన్నది కూడా ఆలోచన చేయాలి. 10 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు సహాయం చేసే మనస్సు ఉంటుంది, కానీ అదే 10 రూపాయలు 10,000 అయితే అప్పుడు సహాయం చేసే మనసు అస్సలు రాదు. మీరు గమనించండి, తక్కువలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసే గుణమును ఉంటుంది, కానీ మీరు ఎక్కువ సంపాదించే కొలది దాన్ని ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకెక్కడైనా దాపెట్టుకోవాలి, దీంతో ఇంకా సంపాదించాలి అన్నటువంటి ఒక దురాశ మనకు తెలియకుండానే మనలో వెళ్ళిపోతుంది. దానికి వాడు ఏమనుకుంటే డబ్బులు సంపాదించడం తప్ప క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు సంపాదించడం తప్పు కాదు. సంపాదించిన డబ్బును నువ్వు నీ బిడ్డలు తృప్తిగా తినలేనప్పుడు తప్పు. దాని 10 మందికి అవసరం లేదు, అవసరతలో ఉన్న వానికి సహాయం చేయకపోవడం తప్పు. నీ కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నా కానీ నాకెందుకు అని మౌనంగా కూర్చోవడం తప్పు. నీకు తెలియకుండానే నీ సంపాదన నిన్ను ఒక స్వార్థపూరితమైన మనస్సులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా మనం అన్నదమ్ములముగా ఒకే రక్త సంబంధంతో ఒకే ఇంటిలో ఎలా కలిసిమెలిసి పెరుగుంటాం ఊహించండి. ఎలా కలిసిమెలిసి ఒక రక్తాన్ని పంచుకొని పెరిగినటువంటి వాళ్ళం, ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్లిళ్ళయి బిడ్డలు వచ్చే సమయానికి వాళ్ళు శత్రులైపోతున్నారు. ఒకవేళ దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదించాడేమో, ఆశీర్వాదంలో నుంచి నీ అన్నదమ్ములకు, నీ రక్త సంబంధికులకు ఏదన్నా అవసరత విషయంలో, అత్యవసరత విషయంలో హృదయపూర్వకముగా ఆదుకోగలవా, సహాయం చేయగలవా? సంపాదన మనిషిని పాడు చేస్తుంది, తెలుసా మీకు? సంపాదన అంటే నా ఉద్దేశం అధిక ఆశతో కూడిన అధిక సంపాదన, అత్యధిక ఆశతో కూడిన అత్యధిక సంపాదన మనిషిని డబ్బుకు దగ్గర చేస్తుంది, మనిషిని దూరం చేస్తుంది. డబ్బు సంపాదించడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ సంపాదించండి ఎంతవరకు అవసరమో. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. డబ్బు ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. దాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయకపోతే. సో దురాశ పెరిగినప్పుడు ఇంకా ఇంకా సంపాదించాలి అన్నప్పుడు చాలా సందర్భాల్లో అది మనకు తెలియకుండానే మనల్ని అక్రమం వైపు నడిపిస్తుంది. బీ కేర్ఫుల్. ఇది గతించిన కాలానికి చాలు. ఇంతకుముందు మనం అలా జీవించాం, ఓకే, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మితముగా ఉండటానికి నేర్చుకుందాం. మన ఖర్చుల విషయాల్లో కూడా మితముగా ఉండటానికి నేర్చుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా సార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు నన్ను చాలా ఆకర్షించింది అనుకోండి, చాలా ఆకర్షించింది, భలే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్, అది కొనాలి అని నన్ను ఆకర్షించినప్పుడు నా జోబులో డబ్బులున్నా కానీ నేను దాన్ని కొన్నిసార్లు ట్రయల్ రూమ్ కూడా వెళ్ళి వేసుకొని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి రెండు ప్రశ్నలు వేసుకుంటాను. ఇది నాకు అవసరమా, అత్యవసరమా, అనవసరమా? ఇది నాకు అవసరమా, అత్యవసరమా, అనవసరమా? అనవసరం అంటే ఆల్రెడీ మనకు కావాల్సినవి ఉన్నాయి, అయినప్పటికీ ఏదో నచ్చింది కాబట్టి, కంటికి నచ్చింది కాబట్టి కొనడం, అంటే నీడేం లేదు. అనవసరం అంటే నీడేం లేదు బట్ జస్ట్ నీకు నచ్చింది అంతే, దెన్ క్యాన్సల్. అవసరమా రెండో ప్రశ్న. అవసరమే. ఎంత అవసరం నిజంగా? ఇప్పుడు నీకు చాలా అవసరమా? ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉందా? లేదా క్యాన్సల్. అత్యవసరమా? ఎస్, అది నీకు చాలా ఇప్పుడు అవసరం, దాని నీడ్ ఉంది, దెన్ పర్చేజ్ ఇట్. చాలా సందర్భాల్లో ఏదైనా షోరూమ్స్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనైనా చూసినప్పుడు శోధించబడినప్పుడు ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటాను నేను. అవసరమా, అత్యవసరమా, అనవసరమా? అలా ఎన్నో సందర్భాల్లో నేను లోపలికి వెళ్ళి చూసి తృప్తిపడి వెనక్కి వచ్చేసినటువంటి దినాలు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే అయినప్పటికీ కూడా డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టేటువంటి విషయంలో అవసరమా, అత్యవసరం కాదు కదా, ఉన్న వాటినే వాడుకుందాం. మీరు నమ్ముతారా నమ్మరో, నా దగ్గర ఉన్నటువంటి బట్టల్లో 80% బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు, మా అన్నోళ్ళవి, వాళ్ళు వీళ్ళు వాడి అరే ఇది బాగుంది తీసుకోరంటే అవి తీసుకుని వాడుకున్న బట్టలే. ఆ మిగిలిన 20%లో 10% ఎవరైనా పండగలకి వాటి కొనిచ్చినవే. ఆ మిగిలిన 10% మాత్రమే నేను వెల చెల్లించి కొనుక్కున్న బట్టలు. దేవుని కృపను బట్టి నా భార్య పరిస్థితి కూడా అదే. నాకు అటెన్షన్ లేదు. తన దగ్గర కూడా 70% బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనవసరముగా మనము ఖర్చులకు పోతే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు తెలుసా, మేము ఇక్కడున్నప్పుడే మనీ మధ్య మా పెద్ద పాప మెచ్యూర్డ్ అయింది. ఎవరికి తెలీదు, ఎవరికి చెప్పలేదు కూడా, కేవలం మా అమ్మ, మా నాన్న, మా సొంత బంధువులకు మాత్రమే మేము జస్ట్ ఫోన్ చేసి చెప్పాం. పెద్ద పాప మెచ్యూర్డ్ అయినప్పుడు చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తారు కదా, చాలా గ్రాండ్ గా. కానీ నేను నా భార్య తన మెచ్యూర్డ్ కాకముందే ఒక డిసిషన్ కి వచ్చాం, తనకి మెచ్యూర్డ్ ఫంక్షన్ మనం చెయ్యొద్దు, చేస్తే ఒకవేళ 50 మినిమం ఖర్చులో ఖర్చు ఎట్లా కదా, ఒక 50,000 అవుతుంది అనుకుందాం. కొన్ని 50,000 మంది దగ్గర ఉన్నాయా? లేవు. మరి ఏం చేయాలి? అప్పు చేసి తీసుకొని రావాలి. అప్పు చేసి తీసుకొని వచ్చి ఫంక్షన్ చేయడం అవసరం లేదు, మన దగ్గర ఉంటే చేసుకో, పర్లేదు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతోనే చేసుకో, లేదా ఒక ముగ్గుర్చో. అంతేగాని నీ సంపాదన 10 రూపాయలు అయితే నువ్వు 50 రూపాయలు పెట్టి నువ్వు అప్పు చేసి తర్వాత దాన్ని తీర్చలేక బాధపడి ఎందుకు చెప్పు అంత అవసరం? నిన్ను ఎవరైనా అడిగారా ఏమండి ప్రోగ్రామ్ చేయలేదు అని? ఇదే కాదు, ఏ ఫంక్షన్ అయినా సరే నీ స్తోమతలో నువ్వు చేసుకో, 10 రూపాయలు నీ సపో 10 రూపాయలలోనే చేసుకో, తర్వాత హ్యాపీగా ఉండు. 50 రూపాయలు గ్రాండ్ గా చేసుకుని ఆ రోజు వచ్చిన జనాలు అందరినీ అప్రిషియేట్ చేసి సూపర్ అన్న, అసలు బల్లె చేసావు అది ఇది అనేది చెప్పేవారు బాగుంది. ఆ రోజు ఫుల్ సాటిస్ఫాక్షన్, అసలు కథ అంతా ఆ తర్వాత నుంచి కదా మొదలయ్యేది. సో కాబట్టి మేము ఏం డెసిషన్ తీసుకున్నామంటే, ఒకవేళ 50,000 ఆ ప్రోగ్రామ్ కి అవుతుందంటే మన స్తోమత ఎంత, మన స్తోమత ఒకవేళ 15,000-20,000 అనుకుంటే, ఆ 20,000 ఆ ఆడపిల్ల పేరు మీద తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ లో జమ చేసేస్తాం. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రాముఖ్యం. సో దానికి మనం 100 మంది 200 మందితో చెల్లించాల్సిన అవసరం లేదు. అలాని ఆ ఫంక్షన్ చేయిద్దాం నేను అనలేదు. నీ దగ్గర డబ్బులుంటే చేసుకో, కానీ అనవసరంగా అప్పు చేసి చేసుకోవద్దు అని అంటున్నాను నేను. కానీ ఆలోచించే ఆ 10 రూపాయలు నువ్వు అక్కడ గ్రాండ్ గా సెలబ్రేషన్ ఖర్చు పెట్టడం కంటే అకౌంట్ లో డిపాజిట్ చేస్తే ఆ బిడ్డకి అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నాను నేను. ఒకవేళ నీ దగ్గర సంపాదన స్తోమతోండి నేను ఫంక్షన్ చేసుకుంటే ఓకే, నువ్వు చేసుకో. అని అనవసరమైన ఖర్చులకు అప్పులు చేసి వెళ్లి తర్వాత లబోదిబోను కొట్టుకోవద్దు. అది సలహా మాత్రమే. క్రీస్తు ఏమంటారా, మనకు తెలియకుండానే చాలా సందర్భాలు ఇలాంటి దురాశలకు మనం లోనైపోతూ ఉంటాం, అక్కడ మనం పట్టబడుతూ ఉంటాం. అయితే పేతురు అంటున్నాడు, ఇవన్నీ కూడా గతించిన కాలంలోనూ చేసావు. కాలిక గతించిన కాలమే చాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచావు. సో ఒకటో వచనానికి వస్తాను, క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు కనుక మీరును కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవడం అంటే ఏంటి? శ్రమ పడినటువంటి ఆ విధానాన్ని, క్రీస్తు శరీర విషయంలో ఎలా శ్రమ పడ్డాడో దానిని మనము ఆయుధముగా ధరించుకోవాలి. అట్టి మనస్సును మనం ధరించుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఈ దురాశ గురించి నేను చెప్పాను కదా. సో వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో క్రీస్తునందు ప్రభువు ఏం పెట్టారు, ఇప్పుడు నీకు అవసరమే కానీ నువ్వు కొనలేదు. ఇప్పుడు నీ ఎవరు గాయపరచబడ్డారు? నీ మనస్సాక్షి గాయపరచబడింది. నాకు నచ్చినా గాని కొనలేదు, అనవసరం, అత్యవసరం కాదు కదా అని చెప్పి వదిలేశాడు. ఇక్కడ నీకు తెలియకుండానే నీ శరీరం ఏమవుతుందంటే శ్రమ పట్టబడుతుంది. నువ్వు ఈగోకు ఫీల్ అవుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు. అక్కడ చూడు, నాకు అది నచ్చిందని అంటే మా ఆయన కొనీలేదే, అప్పసప్ప చేసుకునేయ్యా నువ్వు అన్నావు. ఆయన నీకు ఖచ్చితంగా ఐఎమ్ సారీ అని అన్నాడు. ఇప్పుడు నీ శరీరం, నీ మనస్సు శ్రమ పడింది కాబట్టి ఆ శ్రమను అంగీకరించండి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలా సందర్భాల్లో మన జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ కష్టాలు అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ నువ్వు మర్చిపోతున్నావు, నీకంటే ముందు ఏసయ్య కూడా శరీర విషయంలో శ్రమ పెట్టబడ్డాడని. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు శిష్యులు రకరకాల ప్రయత్నాలు చేసి తప్పించుకోవడానికి ఓడలో ఉన్నటువంటి సరుకందరిని బయటపడేసి ఓడను తేలిక చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇక వాళ్ళ వల్ల కాదు అనుకున్నప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య అన్నారు, ఏసయ్య ఇక్కడ మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా? విషయం ఏంటంటే అదే పడవలో ఏసయ్య కూడా ఉన్నాడుగా, ఓడ మునిగిపోతే ఇప్పుడు ఏసయ్య కూడా వాళ్ళతో పాటు ఏసయ్య కూడా మునిగిపోతాడుగా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, నీకేమే నువ్వు నీటి మీద నడుస్తావు, నువ్వు ఎట్టకొట్టు నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతావు, మరి మా సంగతి ఏంటి? అది వాళ్ళ ఆలోచన. సో ఏసయ్య వాళ్ళు కౌంట్ లోకి తీసుకోవట్లేదు. అందుకోసమే ఈరోజు మనం శ్రమబడినప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నువ్వు ఏసయ్యని కౌంట్ లోకి తీసుకోవడంలా, నీకంటే ముందు ఏసయ్య శ్రమ పెట్టబడ్డాడు, అన్ని విషయాల్లో శ్రమ పెట్టబడ్డాడు. ఆయన శ్రమను అంగీకరించాడు, శ్రమను తృణీకరించలేదు, తండ్రిని ప్రశ్నించలేదు, నాకే ఎందుకు తండ్రి, నన్నే ఎందుకు పంపించావు ఈ ప్రణాళిక కోసం? ఇంకెవరైనా పంపించుకొని ఉండొచ్చు కదా. నీ దగ్గర ఎంతమంది ప్రవక్తలు లేరు, ఎంతమంది యాచకులు లేరు, నువ్వు పిలిస్తే ఎంతమంది రారు? కుమారుడైనటువంటి నన్ను పంపిస్తావా ఇలాంటి యాగానికి? ఇక్కడ నేను ఎంత శ్రమ పెట్టబడుతున్నాను నీకు అర్థమవుతుందా అని ఏనాడు యేసయ్య ప్రశ్నించలేదు. కానీ బైక యేసయ్య చెప్పిన విషయం ఏంటంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. ఏంటి తండ్రి చిత్తం ఇక్కడ? కొరడా దెబ్బలతో కొట్టబడ్డమా? తండ్రి చిత్తం ఏంటి ఇక్కడ? సిలువు మీద విరేలాడ్డమా? నగ్నముగా కొరడాలతో కొట్టబడ్డమా? తలకి ముండ్ల కిరీటము పెట్టబడ్డమా? కళ్ళకు చేతులు మేకులు దిగగొట్టబడ్డమా? క్రీస్తునందు బిడ్డరా, ప్రభు అన్నాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి చిత్తములో ఇదిగో ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా ఉంది. ఈవెన రాత్రి నుంచి పగలు 9 గంటల వరకు కనీసం చుక్క నీరు కూడా ఇవ్వకుండా కొట్టి హింసించి పర్వతం మీదకి భారాన్ని తీసుకొని మోయించడం, ఆయన దాహముతో అలమటించడం, నేను తప్పికొనుచున్నానని కేకవేయడం. కుమారునికి ఇవన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఫాదర్స్ విల్. హీ యాక్సెప్ట్ ఇట్, హీ యాక్సెప్టెడ్ ఇట్. ఆయన వాటిని అంగీకరించాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు మనకేం చెప్పలేదు, మీరు నన్ను వెంబడిస్తే మీకు అన్ని సుఖాలే, మీకు అన్ని బాగుంటాయి, ఏం చెప్పలేదు. మీ నన్ను వెంబడించాలనుకుంటే మీ శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించడు అన్నాడు. అంటే శ్రమ ఎత్తుకుని వెంబడించడు. ఎప్పుడు? ప్రతి దినము మీ శిలువను ఎత్తుకుని వెంబడించండి అన్నాడు. ప్రతి దినము నన్ను వెలివేసిన లోకములు వెలివేస్తుంది అన్నాడు. నన్ను తృణీకరించిన లోకములు తృణీకరిస్తుంది అన్నాడు. కానీ మీకంటే ముందు లోకం నన్ను తృణీకరించిందని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకు ఈ విషయాలు మనం మర్చిపోతున్నాం? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు డీలా పడిపోతున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? నేనొక్కడనే, నా ఒక్కడికే, మాకే అని అనుకుంటున్నామే, నీకంటే ముందు యేసయ్య కూడా ఓడలో ఉన్నాడని ఎందుకు మర్చిపోతున్నావు? శ్రమలు ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయంట, కనుమరుగైన చేస్తాయట. ఒక నిజమైన విశ్వాసిని అవి ఇంకా మెరుగు చేస్తాయి. బంగారపు ముద్ద, బంగారపు రాయి ఆ మట్టిలో దొరికినప్పుడు ఎలా ఉంటుంది? అది ఈ కొలిమిలో కాల్చబడిన తర్వాత, సుత్తో కొట్టబడిన తర్వాత, అది అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేసిన తర్వాత దాని విలువ ఎంత పెరుగుతుంది? దాని విలువ ఎంత పెరుగుతుంది? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. శ్రమలు గోల్డ్ని మెరుగుపరుస్తున్నాయి. శ్రమలు జీడిపప్పుని వెల కలిగిస్తున్నాయి. జీడిపప్పు దాన్ని తొక్కుతో ఉన్నప్పుడు కొంటే మీకు చాలా చీప్గా వచ్చేస్తుంది, దానికి విలువ లేదు. కానీ అది కాల్చబడిన తర్వాత, కొట్టబడిన తర్వాత, పగలగొట్టబడిన తర్వాత, అందులో నుంచి కాయ తీసిన తర్వాత ఇక్కడ విలువ మారిపోతుంది. విలువ మారిపోతుంది. క్రైస్తవుడు శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు క్రీస్తు ఏ మనస్సునైతే కలిగి ఉన్నాడో అదే మనస్సును మనం కలిగి ఉండడం మనకు శ్రేయస్కరం. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశల్ని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేకయుండును. నువ్వు శ్రమలు పడడం వల్ల 3 ప్రయోజనాలున్నాయి. 1, ఇక జీవించిన మిగిలిన కాలము నీవు నీ మనుజాశలు, నీ మనస్సును బట్టి, నీ సొంత ఆలోచనలు, ఇష్టాలను బట్టి నువ్వు నడుచుకోవు. 2, దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటావు. 3, పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా ఉంటావు. సార్, శ్రమ లేకపోవడానికి, పాపముతో జోలి లేకుండా ఉండడానికి సంబంధం ఏంటి? క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, శ్రమలు 1, మీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. శ్రమలు 2, ప్రార్థనకు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. శ్రమలు మిమ్మల్ని పరిశుద్ధత వైపుకు తీసుకువెళ్తాయి. చూడండి, విశ్వాసాన్ని మెరుగుపరుస్తున్నాయి,
ప్రార్థనకు మరింత దగ్గర చేస్తున్నాయి, పరిశుద్ధత వైపుకు తీసుకువెళ్తున్నాయి. సో ఈ మూడు నువ్వు చేయడం అంటే, ఒక సామెత ఉంటుంది, ప్రార్థన చేసేవాడట పాపం చేయలేడట, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడట. నువ్వు మరింత ప్రార్థనకు దగ్గర చేస్తున్నాయి శ్రమలు. సో నువ్వు ఎంత ప్రార్థనలో నువ్వు దగ్గర అవుతుంటే అంతగా నువ్వు పాపానికి దూరం అవుతున్నావు కదా. పరిశుద్ధత వైపుకి నువ్వు ఎంత దగ్గరగా తీసుకుని వెళ్ళబడుతుంటే పాపం వైపుకు అంత దూరంగా ప్రయాణం చేస్తున్నావు కదా. చూసావా, శ్రమలు నీకు తెలియకుండానే నీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తున్నాయి, నీ ప్రార్థన జీవితాన్ని క్రీస్తుకు దగ్గర చేస్తున్నాయి, పరిశుద్ధత వైపుకి నిన్ను నడిపిస్తున్నాయి. శ్రమలు లేనప్పుడే మనం దేవునికి దూరం అవుతుంటాం. మన తెలుగులో ఒక సామెత ఉంది, కడుపు నిండిన వానికి కనపడదు దైవం అని. బాగా కడుపు నిండినోడికి దేవుడు కనపడ్డు, వానికి అవసరం లేదు. బాగా సంపాదన వచ్చేసిన తర్వాత, డబ్బులు వచ్చేసిన తర్వాత వానికి దేవుని అవసరత లేదు, వానికి దేవుని కనపడ్డు. ఆరోగ్యంగా ఉన్నంత కాలం పగురుతో వెర్రదీగుతుంటాడు, తన బలాన్ని చూసుకొని తన అందాన్ని చూసుకొని. ఏదైనా ఒక దెబ్బ తగిలిన తరువాత, తనకై తాను జయించలేని దెబ్బ తగిలిన తర్వాత, అప్పుడు అహంకారం అంతా ఎగిరిపోయి అప్పుడు మోకాళ్ళ మీద పడతాడు. ఆ శ్రమే రాకపోతే అతడు అసలు మోకాళ్ళే వంగడు. ఆ శ్రమ రావడం వలన ఇప్పుడు మోకరించాడు. శ్రమ రానంత వరకు ప్రతి అవసరానికి తన దగ్గర డబ్బు వైపు చూశాడు, ఇప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, చాలా విషయాల్లో దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. నువ్వు వెళ్తున్న ఆఫీస్లో మీ అధికారి నిన్ను అవమానిస్తూ నిందిస్తూ శ్రమ పెడుతున్నాడా, నువ్వు నాకెందుకు ఈ శ్రమ అనుకుంటున్నావు. కానీ ఇంకొక విషయం తెలుసా, అలా శ్రమ రావడంతో నువ్వేం చేస్తున్నావంటే, ఇప్పుడు ఇంట్లో కూర్చొని సిన్సియర్ గా ప్రేయర్ చేస్తున్నావు, ప్రభువా నేను ఆఫీసులో వెళ్తున్నాను, ఆఫీసులో నాకు ఇలాంటి శోధన ఉంది నాకు, కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా. నువ్వు ఇక్కడ ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవునికి అంత దగ్గర అవుతున్నావు. నీకు తెలియకుండానే శ్రమలు నీకు మేలు చేస్తున్నాయి, నిన్ను దేవునికి దగ్గర చేస్తున్నాయి. నీకు అది అర్థం కావడం లేదు, నువ్వు కేవలం శ్రమ వైపే చూస్తున్నావు. కానీ నువ్వు నీకు తెలియకుండానే క్రీస్తుకు దగ్గర అవుతున్నావు. మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి వస్తున్నావు, కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి వస్తున్నావు. ఆ శ్రమ నీకు తెలియకుండానే నీకు మేలు చేస్తుంది. నువ్వు దేవునికి దగ్గర అయ్యకొలది నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి అది నీకు సహకరిస్తుంది. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి అది నీకు ఉపయోగపడుతుంది. మన్ను కూడా తెలీదు, కుమ్మరి తన్ని తొక్కుతున్నప్పుడు ఈ కుమ్మరి వాడు ఎంత కఠినాత్ముడో ఎంత క్రూరుడో అనుకుంటుంది, ఇతనికి ఏమాత్రం జాలి లేదనుకుంటుంది. చేతులతో పట్టుకొని ఇంటికి తీసుకొని తప్ప ఎంత మంచివాడు అనుకున్నాను నేను, ఏడేమో కాళ్ళతో తొక్కుతున్నాడు సార్ మీద వేసి తిప్పుతున్నాడు మంటల్లో వేసి కాల్చుతున్నాడు. ఈడు కఠినాత్ముడు, క్రూరుడు, కొంచెం కూడా దయా జాలి లేనటువంటి వాడని మన్ను కుమ్మరిని అనుకుంటుంది. కానీ ఆ తర్వాత కుమ్మరి దాన్ని బజారులో పెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి, వావ్ ఎంత బాగుంది పాత్ర, ఎంత అందంగా ఉంది, దీనికోసం నేను 10 రూపాయలు చెల్లిస్తా, నేను 100 రూపాయలు చెల్లిస్తా, నేను 150 రూపాయలు చెల్లిస్తానంటుంటే అప్పుడు అర్థమవుతుంది మనకి, అరే ఒకప్పుడు నన్ను కాళ్లతో తొక్కి వెళ్లిపోయిన వాళ్ళు ఈరోజు నాకు వెలకడుతున్నారా, నాకు 100 రూపాయల 150 రూపాయల తీసుకుని వాళ్ళ ఇంట్లో అలంకరించుకుంటున్నారా, నేనెవరిని, ఆఫ్టర్ ఆల్ మన్నుని. మరి విలువ ఎలా వచ్చింది? ఓ, ఈ విలువ రావడానికి నా కుమ్మరి అంతగా నన్ను తొక్కింది, నన్ను సారి మీద వేసి తిప్పింది, మంటలు వేసి కాల్చింది. అనవసరంగా కఠినాత్ముడు అనుకున్నానే, అనవసరంగా కుమ్మరి నేను కఠినాత్ముడు అనుకున్నానే. కానీ ఆయన నాకు తెలియకుండానే నాకొక రూపునిచ్చాడు, నాకొక వెలనిచ్చాడు. తర్వాత రియలైజ్ అవుతుంది, నువ్వు మనిషివి కదా, ఇప్పుడే రియలైజ్ అవడానికి ప్రయత్నం చేయి. నీకంటే ముందు క్రీస్తు కూడా శరీర విషయంలో శ్రమ పెట్టబడ్డాడు. అట్టి మనసునే ఆయుధముగా ధరించుకో. శరీర విషయంలో శ్రమపడిన వాడు జీవించిన ఇక మిగిలిన కాలము వాడి మనుషాశల్ని అనుసరించి నడుచుకోడు. రెండోది, అతడు దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవడానికి ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో ఇష్టమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక పాపముతో ఏ జోలీ లేకుండా ఉంటాడు. లేకపోతే ప్రతిసారి మనం పాపాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటాం. 4వచనం చదువుతున్నాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, అంటే పైన కొన్ని లక్షణాలు చెప్పాడు కదా, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, ఓకేనా, వీటన్నిట్లో ఇప్పుడు నువ్వు పాలిభాగస్తుడు కావడం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ దుర్వ్యాపారం తమతో కూడా అంటే ఈ అన్యులతో కూడా నీవు పాలిభాగస్తుడు కానందుకు వాళ్ళు నెంబర్ వన్ ఆశ్చర్యపడుచు నిన్ను దూషిస్తూ ఉన్నారు. యాక్సెప్ట్ ఇట్, అంగీకరించు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకుముందు కలిసి వాళ్ళతో కలిసి నువ్వు మందు తాగావు, అప్పుడు నువ్వు మంచి స్నేహితుడివి, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావు, ఇప్పుడు కూడా రమ్మంటున్నారు, ఐఎమ్ సారీ నేను రాను అని అంటున్నావు నువ్వు. ఏం ఎందుకు అనంటే నవ్వు, ఆమె క్రిస్టియన్ అంటున్నావు, అందుకు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, అంత మాత్రమే కాదు నేను దూషిస్తున్నారు. వచ్చాడండి పెద్ద పరిశుద్ధుడు, ఆకాశం నుంచి పుట్టుకొచ్చేసాడండి, నిన్న మొన్నటి దాకా తాగిందంత ఏమైంది, మొన్నంత మాతో కలిసి తరిగే తాగేవుగా, అలా తిరిగేవుగా, ఇలా తిరిగేవుగా, ఆలఫిసం పెద్ద పరిశుద్ధుడు అయిపోయావా, ఏం కాదులే ఒకసారి తాగు. అరే నువ్వు తాగుడు మానేసావు, నిన్ను ప్రోత్సహించడం అలా, ఎస్ బ్రదర్ నువ్వు అట్లీస్ట్ నువ్వన్నా ఓవర్కమ్ చేసావు, మాలో చాలా సంతోషం, మేము నీలాగా ఓవర్కమ్ చేయలేము, మాకు మా కోసం మీ ప్రార్థన చేయి అని ఊరు అంటారు. నిన్ను ఇంకా దూషిస్తారు, నేను ఇంకా నిందిస్తారు, వాటికి నువ్వు నిరుత్సాహపడిపోవద్దు, డీలా పడిపోవద్దు, నిలబడు నిలబడు. అంటే వాళ్ళు దూషిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయి, అంగీకరించు, తిరిగి దూషించవద్దు. సో వాళ్ళు దూషిస్తున్నప్పుడు నీ శరీరము శ్రమ పెట్టబడుతోంది, దాన్ని అంగీకరించు. ఎందుకంటే ఏసైను కూడా దూషించారు. అట్టి మనస్సును నువ్వు కూడా ఆయుధముగా ధరించుకో. వాళ్ళ దుర్వ్యాపారంలో నువ్వు పాలిభాగస్తుడు కాకపోతే నిన్ను అప్రిషియేట్ చేయవలసినటువంటి లోకం నిన్ను తృణీకరిస్తుంది, దూషిస్తుంది, అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది, ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది. ఏం కాదులే రా, చేద్దాంరా, చూద్దాంరా, తాగుదాంరా, ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది. రెచ్చిపోవద్దు, బీ కంట్రోల్, చెప్పు నౌ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్. వాళ్ళు తిట్టారా, అంగీకరించు. నేను బలవంతం చేశారు విగ్రహ పూజ చేయమని, ఐఎమ్ సారీ ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను చెయ్యను అని అన్నావు. ఇప్పుడు వాళ్ళు దూషించారా, యాక్సెప్ట్ ఇట్, అంగీకరించు. వాళ్ళు తిడతారండి, వాళ్ళు కొడతారండి, తిడతారు కొడతారు కాబట్టి నేను చేసేసానండి, నో. వాళ్ళు తిడతారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని గొప్పగా చెప్పుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి, అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏం జరిగింది? అంత గొప్పగా చెప్పారు, ఏం జరిగింది? వాళ్ళని తీసుకెళ్లి మంటలో పడేశారు. దేవుడు మంటలో పడకుండా వాళ్ళు ఏం కాపాడలేదు, మంటలు పడేశారు, అగ్నిగుండలో పడిపోయారు. కానీ అగ్నిగుండలో వారితో పాటు దేవుడు కూడా ఉన్నాడు, అది గొప్ప విషయం. నువ్వు క్రైస్తవులైనంత మాత్రాన నీకు శ్రమలు రావని కాదు, ప్రజలు నిన్ను ఏమి అనరని కాదు, మీ కుటుంబ సభ్యులు నేను తిట్టని కాదు. నువ్వు శ్రమల గుండా వెళ్తావు, కానీ ఆ శ్రమంలో నీతో పాటు క్రీస్తు ఉంటాడు. ఒక దైవజనుడు అంటాడు, ప్రభా నేను ఎంత గాఢాంధర్మంలో గాఢాంధకారంలోనికైనా నన్ను తీసుకుని వెళ్ళు, కానీ ఆ గాఢాంధకారంలో నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు నాతో ఉంటే ఎంత గాఢాంధకారంలోనికైనా సరే వెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అసలు నా గాఢాంధకారం వద్దు ప్రభా అనడం లేదు. క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా, అవును నువ్వు చేయనన్నావు కదా, వాళ్ళు తిడతారు, అవును వాళ్ళు కొడతారు, ఎందుకంటే నువ్వు చేయనన్నావు. ఇప్పుడు చెప్పు, మరి నువ్వు రాజీపడి చేసి వాళ్ళ చేత మెప్పులు పొందుకుంటావా, నువ్వు రాజీ పడకుండా దెబ్బలు తిని క్రీస్తు చేత మెప్పులు పొందుతావా? మరి క్రీస్తు చేత నువ్వు మెప్పులు పొందాలంటే నీ శరీరం అందు శ్రమపడ్డానికి నువ్వు ఇష్టపడాలి. అట్టి ఆయుధమును మనస్సును ఆయుధముగా నువ్వు ధరించుకోవాలి. మరి ప్రభువు కనికరించడా అన్నయ్య? కనికరిస్తాడు. తనకు ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు అప్పటి వరకు ఓపిక పట్టు, ఓర్పుతో ఎదురు చూడు, నీటితో ప్రార్థించు. నిన్నెవరైతే హింసిస్తున్నారో వారి యొక్క రక్షణ కొరకు ముఖాళ్ళ మీద కూలబడి ప్రార్థన చేయి. ఇదే మనం సిలువునెత్తుకుని వెంబడించడం అంటే క్రీస్తుని. నిన్ను కొట్టిన వాడి నాశనాన్ని కోరుకోవద్దు, వీడెప్పుడు పోతాడో అనుకోవద్దు. వాడు పోతే నరకానికి వెళ్తాడు, వాడు నరకానికి వెళ్లకుండా నిమిత్తమే వానికి నువ్వు క్రీస్తును పరిచయం చేస్తావని నీ దగ్గరికి ఆయన పంపించాడు. నీ మీద నమ్మకంతో నువ్వు అన్నా సరే దేవుని ప్రేమను చూపించి అతన్ని మారుస్తావని, అతన్ని రక్షణ వైపుకి పరలోకం వైపుకి తీసుకొని వస్తావని ప్రభువు నీకు అప్పగిస్తే నువ్వేం చేస్తున్నాడు కూర్చొని, ఈడెప్పుడు పోతాడో అని అంటే నీకే నువ్వు ఇండేట్గా, ప్రభా నీ ఇష్టం వద్దు ప్రభా, నా ఇష్టం జరగాలి, ఈ నరకానికే పోవాలి ప్రభా. యోనా మాట్లాడినట్లుగా యోనా అన్నాడు కదా, శిక్షించు ప్రభా వీళ్ళందరినీ. యోనా నీకు చింత లేకపోవచ్చేమో కానీ ప్రజల పట్ల నాకు చింత ఉంది. ఆ ప్రజలందరూ ఎవరు? ఒకప్పుడు ఆయనే పంపించాడు, వాళ్ళందరూ కూడా పాపంలో విగ్రహారాధనలో వ్యభిచారాలు ఇష్టానుసారంగా ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్లి వాళ్ళకి మంచి వాక్కును ప్రకటించు, పశ్చాత్తాపడమని చెప్పు. ఇప్పుడేమంటున్నాడు, వీళ్ళ పట్ల నాకు చింత ఉంది. ఎవరిని? త్రాగుబోతుల్ని. ఎవరిని? నిన్నెవరైతే కొడుతున్నారు, ఎవరిని నిన్నెవరైతే హింసిస్తున్నారో వారి పట్ల క్రీస్తుకు చింత ఉంది. మనం దారి తొలగిపోయాం. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, కష్టమే నాకు తెలుసు, చెప్పినంత సులభం కాదది. ఈవెన్ అట్టి స్థానంలో ఉంటే నేను కూడా నిలబడతానో లేదో నాకు తెలీదు. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా ఆవేశం రోషాలు వస్తాయి కదా. కానీ ఆ సమయంలో మనల్ని బలపరిచేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించేవాళ్ళు ఒకళ్ళుంటే అప్పుడు సరి చేసుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నిజమే కదా అనని. సో ఈరోజు ఆ హెచ్చరిక దేవుని ఉద్దేశం ఏంటో నీ ఎందుకు తీసుకొని రాబడుతుంది. నీ గురంతా ఒకటే ఉండాలి, అదేంటనంటే దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవడమే నీ గురి. దాని వైపు మీదే నీ కనుదృష్టి నిలపాలి, దానికోసం మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులయ్యున్నారు. యేసుప్రభు గురించి ఇక్కడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేయబడింది. సజీవులకు మృతులకును తీర్పు తీర్చుటకు క్రీస్తు అర్హుడు. రేపు వీళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఆ తీర్పులో ఉండి వారు ఉత్తరం ఇవ్వవలసి ఉన్నది, జవాబు ఇవ్వవలసి ఉన్నది. వాళ్ళేమి తప్పించుకోలేరు. వాళ్ళందరూ కూడా ఒకరోజు దేవుని ఎదుట నిలబడి దేవునికి జవాబు చెప్పవలసి ఉన్నది. మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దే ఆల్సో నీడ్ గాస్పల్. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ జీవితంలో వారు చేసిన పాపాలకు తీర్పు జరిగేలా సువార్త ప్రకటించబడింది. వారి పాప శిక్ష క్రీస్తు విశ్వాసము ద్వారా తొలగిపోవడానికి, అంటే వారి శిక్ష క్రీస్తుపై పడడానికి సువార్త ప్రకటించబడింది. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును అని వ్రాయడంలో పేతురు ఉద్దేశం ఏంటంటే, విశ్వాసుల శరీరాలు కూడా మిగిలిన వారి వల్లనే మరణిస్తాయి, ఎందుకంటే పాపానికి జీతం మరణం కాబట్టి. అయితే వారి ఆత్మలు చావు. క్రీస్తులోని విశ్వాసము ద్వారా విశ్వాసులు నూతన ఆత్మీయ జీవితం పొందుతారు. అది ఇప్పుడే ఈ జీవితంలోనే ప్రారంభమై నిత్యము నిలుస్తుంది. అంటే వారు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవిస్తారు. కాబట్టి వారి శరీరాలు మరణించినా విశ్వాసులు నిత్య జీవము పొందుతారు. క్రీస్తును అంగీకరింపని వారు మరణించిన తర్వాత దేవుని నిత్య తీర్పు పొంది నిత్య శిక్ష అనుభవిస్తారు. ఆ నిత్య శిక్ష నుంచి వారిని తప్పించటానికే వారికి ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. ఇందులో నీ పాత్రేంటి? నువ్వు శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సువార్తను ప్రకటించు. నువ్వు శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సువార్తను చూపించు. నువ్వు శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సువార్తను ప్రదర్శించు. యేసుక్రీస్తు శిలువ మీద శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా, తనను కొడుతున్నప్పటికీ కూడా, ముఖం మీద కేకరించి ఉమ్మివేస్తున్నప్పటికీ కూడా ఆయన వారికి సువార్తనే చూపించాడు. ఏం చూపించాడు? ఎలా చూపించాడు? తన్ని దూషిస్తున్న వారిని క్షమించడం ద్వారా. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని వారి కొరకు ప్రార్థించడము ద్వారా. తన్ని హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేయడం ఏంటి? తండ్రి, వీళ్ళ సంగతి చూసుకో అనాలి కదా. అరే ఇప్పుడు టైం నీదిరా, రేపు నాకు కూడా టైం వస్తే అప్పుడు చెప్తాను మీ సంగతి అనాలి కదా. జాగ్రత్త గమనించండి, వారిని క్షమించమని. అంటే రేపు వాళ్ళు తీర్పులో నిలబడి దీనికి శిక్ష అనుభవించకూడదు ప్రభా, ఇప్పుడు వాళ్ళు నాకు శిక్ష వేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు, బట్ అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఆ నిత్య శిక్ష నుంచి తప్పించబడాలి. అది క్రీస్తు మనస్సు, అది క్రీస్తు మనస్సు. శ్రమలలో శ్రమ పెట్టబడిన వాణిని కూడా క్షమించడం, వాని కొరకు ప్రార్థించడం, అది క్రీస్తు మనస్సు. అట్టి మనస్సునే మనము కూడా ఆయుధముగా ధరించుకోవాలి. ఎవరో సంగతి విషయం పక్కన పెడదామండి, మీ ఇంట్లో సభ్యులే, మీ కుటుంబ సభ్యులే, సొంతం మీ అత్తే, మీ కోడలే మాటలతో నిన్ను వేధించిందా? నీ శరీరాన్ని గాయపరిచిందా? అయితే ఆమెను క్షమించి ఆమె కొరకు ప్రార్థన చేయగలవా? ఆమెను క్షమించి ఆమె కొరకు ప్రార్థన చేయగలవా? మీ అత్తను క్షమించి ఆమె కొరకు ప్రార్థన చేయగలవా? కష్టమే కదా. అయితే ప్రభువును అడుగుదాం, ప్రభా నువ్వే నాకు సహాయం చేయండి. ఎలా ప్రార్థన చేయాలి ప్రభా? నన్ను ఎన్ని మాటలంటే, మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు ఒక్క మాట అనలేదు ప్రభా, కానీ మీ నన్ను ఎన్ని మాటలు అనింది. అదేంటో కానీ పెళ్ళైనప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళు అన్న ప్రతి చిన్న మాటను కూడా మరిచిపోకుండా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటాం. అవసరం వచ్చినప్పుడు వాటన్నిటినీ ఆయుధాలకు ఉపయోగిస్తాం. అరే ఈ జ్ఞాపక శక్తిని మన ఏదో చదువుల్లో పెట్టుంటే ఎంత బాగుండేదో కదా. ప్రతి చిన్న మాటని ఎప్పుడు, ఎవరు, ఏమి, ఎలా, ఎక్కడ, ఏ సందర్భంలో ఏమనింది, ఎన్ని మాటలనింది, ఎంత జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటాము. ప్రతిసారి మనం ఎదుటి వ్యక్తి మారాలని కోరుకుంటాం. క్రీస్తునందు ప్రభువు నిలబడ్డారా, ముందు మనం మారాలని కోరుకుందాం. అంతకుముందు లేఖన భాగాల్లో మనం చదివాం, మంచి చేసేటువంటి విషయంలోనూ ఆసక్తి కలిగి ఉండడం ద్వారా నీకు కీడు చేసేటువంటి వాళ్ళు ఎవరు అని గుర్తుందా? వాళ్ళు నీకు చెడు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి మంచి చేస్తూ ఉంటే, వాళ్ళు నీ ఎడల కఠినంగా ప్రవర్తించినప్పటికీ కూడా వారి ఎడలను ప్రేమతోనే ప్రవర్తిస్తే, వాళ్ళు నీకు కీడు తలపెట్టాలన్నా వాళ్ళకి అవకాశం దొరకదు. వాళ్ళు రెండు మాట్లాడినారు, నువ్వు కూడా రెండు మాటలంటే ఇంకొక రెండు మాట్లాడినా అనడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. వాళ్ళు రెండు అన్నారు, నువ్వు ఒక్క మాట అన్నావు, ఈ ఒక్క మాట చాలు తర్వాత వాళ్ళు 10 మాటలు అనడానికి. వాళ్ళు 2 మాటలన్నా మౌనంగా ఉన్నావు అనుకో, తర్వాత వాళ్ళకి మాట్లాడడానికి పదాలు దొరకవు, అవకాశం రాదు. నువ్వు మాట్లాడే కొలది వాళ్ళకి అవకాశం వస్తుంది, నువ్వు మౌనంగా ఉండే కొలది వాళ్ళకి అవకాశం రాదు. అందుకోసం మీరు గమనించారా, నువ్వు ఎంత మౌనంగా ఉంటే నిన్ను అంత రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఏం అంటే నువ్వు రెచ్చిపోతావు. పెళ్ళైన కొత్తలో నేను కూడా ఉపయోగించా ఇలాంటి స్ట్రాటజీ. నా భార్య నన్ననుకో, తన మౌనంగా ఉందనుకో, కోపం రాలేదనుకో, ఇప్పుడు మనం గొడవ కావాలి, అప్పుడు మనం ఎక్కడ నొక్కితే గొడవ రేగింది మనకు తెలుసు. ఆ మీ అమ్మని నెట్ట పెంచింది అబ్బా, ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాటకి మా అమ్మని అంటావా? సో ఇంక అక్కడ రేగిపోతే, ఇక్కడ నేను రేగిపోతే గొడవ పెద్దదైతే. అపవాదికి తెలుసండి, ఎక్కడ నొక్కితే నీ బలహీనత బయటకు వస్తుందో, ఎక్కడ నొక్కితే నిన్ను బలహీనత బయటకు వస్తుందో, ఎక్కడ నొక్కితే నువ్వు రెచ్చిపోతావో. అందుకోసమే గమనించండి, ఎదుటి వ్యక్తి నువ్వు మౌనంగా ఉన్న కొలది ఇంకా 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 రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనం వెంటనే రెచ్చిపోతాం, కానీ అప్పటికీ మనం కొంచెం ఓర్పుతో ప్రభు ప్రేమను బట్టి ఉండగలిగితే, వానికి మనం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే మాట్లాడి మాట్లాడి సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళిపోతాడు. ఫైట్, నువ్వు కూడా యుద్ధం చేయి, నువ్వు కూడా యుద్ధం చేయి, కానీ మౌనంగా యుద్ధం చేయి, మౌనంగా యుద్ధం చేయి. ఖచ్చితంగా ఎదుటి వాడిని నువ్వు ఓడిస్తావు, ఎదుటి వాడిని నువ్వు గెలుచుకుంటావు. మౌనం ప్రస్తుతం ఓడిపోయినట్లు కనబడుతుంది, కానీ అంతిమ విజయం మౌనానిదే. సైలెన్స్ అది మనకు ఓడిపోయినట్లు కనిపిస్తుంది, బట్ అల్టిమేట్ గా గెలిచేది అదే. అరుపులు కేకలు ప్రస్తుతము గెలిచినట్లు కనబడతాయి, కానీ అంతిమంగా ఓడిపోయేవి అవే. నువ్వు ప్రస్తుతం గెలవాలనుకుంటున్నావా, అంతిమంగా గెలవాలనుకుంటున్నావా, నీవే నిర్ణయించుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాటలు కఠినంగానే ఉంటాయి, కష్టంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి, కానీ అంగీకరించడానికి సిద్ధమేనా? ఆ రోజు యేసు చెప్పిన, ప్రభు చెప్పిన బోధలు కూడా చాలా మందికి నచ్చలేదు తెలుసా, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు తెలుసా, మరలా ఇంక వాళ్ళు ఎప్పుడూ తిరిగి ఆయన యుద్ధకు రాలేదు తెలుసా, ఎందుకంటే ఇదిగో ఆయన ఇలాగే బోధించాడు కాబట్టి. కొద్ది మంది మాత్రం నిలబడ్డారు తెలుసా, బహుజన సమూహములు ఆయన్ని వెంబడించారని 4 సువార్తల్లో ఎన్ని సందర్భాల్లో రాయబడిందో తెలుసా. కానీ ఆయన మరణించిన తర్వాత చివరికి ఎంతమంది ఆడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారంటే కేవలం 120 మందే. మరి ఆ బహుజన సమూహములు అందరూ ఏమైపోయారు? వాళ్ళకి ఇలాంటి కఠినమైన బోధ నచ్చల. నువ్వే తగ్గించుకో, నువ్వే ఓర్చుకో, నువ్వే సహించు, నువ్వే ప్రార్థించు, నువ్వే వెలుమొదటి సమాధానపడు. ఎవరికి నచ్చుతుందండి ఈ బోధ? ఎవరికి నచ్చుతుంది? చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతావా, నిలబడతావా? వెనక్కి వెళ్ళిపోతావా, నిలబడతావా? నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం, నువ్వే ఒక తీర్మానం తీసుకో. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థనలు నడిపించండి. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.